ஸ்ரீவாத்ருகுருப்யாம் சபாயை தினமஹ.
ఆయన కరూసి దేశం అనేటటువంటిది ఏర్పాటు చేశాడు. ఈ కరూసి దేశాన్ని ఇదిగో ఇప్పుడు మనం కాబూల్ అంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని లేదు అక్కడ, కాబూలు కాందహార్ ఇవన్నీ కూడా కాందహారే, కాందహార దేశం ఇది కాందహారే. అందులో ఈ కరూసి దేశం కూడా ఒకటి. ఇతడు గురుద్రోహం చేసినవాడు, అంచేతే గురువుగారి శాపం వల్ల క్షత్రియత్వాన్ని కోల్పోయాడు. గురుద్రోహం చేయడం వల్ల అతనికి రాజ్యార్హత లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు వాళ్ళంతా తురకళకు అంత వారసత్వం కలిగిన దేశాన్ని ఏలుకోవాల్సి వచ్చేదాడు కర్మంతే. మరి ఇక ఇక్ష్వాకుడి యొక్క సంతానం చెబుతున్నా. ఇక్ష్వాకుడు చాలా గొప్ప గురుభక్తుడు, వీరుడు, సూర్యుడు యొక్క వంశం వాడు. ఆయనకి కుక్షి అనేటటువంటి వాడు పుట్టాడు. ఆ కుక్షి అనేటటువంటి వాడు కడుపు నిండా అక్షరాలు పెట్టుకున్నట్ట, అందుకని అక్షర కుక్షి అని పేరటి వాడికి. అంత చదువుకున్నాడు అనమాట బాగా. చదువుకొని వాడిని నిరక్షర కుక్షి అంటారు, చదువుకుంటే అక్షర కుక్షి అంటారు. నన్ను అక్షర కుక్షి అనారి అదనమాట. నిరక్షర కుక్షి అని నేను ఎవరిని అన్ను ఎంచేదంటే మీరు అందరూ తెగ వినేస్తున్నారు పురాణాలు అంచేది. ఈ విషయంలో మీరు కూడా మహానుభావులే బాబు. ఒకవేళ కాల అన్నానంటే డేంజరు, రేపటి నుంచి వాడు తొంపు తెంచుతారు. అంచేత పండితులను మిమ్మల్ని పొగిడానని మీకు అహంకారం రాదులేండి. ఇచ్చేదంటే ఎన్నాళ్ళ నుంచి విన్నారండి, ఇంకా మీకు కొత్తగా అహంకారం వచ్చేది అంటే వస్తే ఈ పాటికి రావాలి పుణ్యాత్మరుగురు. ఆ కుక్షికి వికుక్షి అనేవాడు పుట్టేట. ఈ వికుక్షికి 15 మంది కొడుకులు పుట్టారు. ఈ వికుక్షి కొడుకులు 15 మంది 15 సామ్రాజ్యాలు విడదీసుకుని పరిపాలించారు. వీళ్ళల్లో దక్షిణ దేశాన్ని పరిపాలించిన పెద్దవాడి పేరు కకుత్స మహారాజు. అతను కూడా గొప్పవాడు కాబట్టి అతని వంశ ఆ పేరు కూడా వచ్చింది. ఇక్ష్వాకువంశం అంటే కాకుండా కాకుత్సవంశం అను. ఈ కకుత్సుడి పేరు మీదుగా సూర్యవంశానికి కాకుత్సవంశము అని కూడా పేరు వచ్చింది. ఇతని కొడుకు పేరు సుయోధనుడు. సుయోధనుడు అంటే మన దుర్యోధనుడు సుయోధనుడు కాదు సుమా, వీడు సుయోధనుడే. అతని కొడుకు పృథువు, అతని కొడుకు విశ్వశాఖుడు, అతని కొడుకు ఇంద్రుడు, వాడి కొడుకు యవనాస్సుడు, అతని కొడుకు శ్రావస్తుడు. శ్రావస్తుడే శ్రావస్తి అనే నగరం కట్టాడు. శ్రావస్తి నగరం ఇప్పుడు బీహార్లో ఉంది. కోసల దేశానికి చాలా కాలం శ్రావస్తి కూడా నగరంగా ఉండేది. ఈ శ్రావస్తుడి కొడుకు వత్సకుడు, వత్సుని కొడుకు విహర్షకుడు, విహర్షుని కొడుకు కులాదుడు, అతని కొడుకు దుందువు. ఆ దుందువు అనేవాడు దుందువు అనే రాక్షసుని చంపడం వల్ల దుందుమారుడు అని కూడా పేరు పొందాడు. అతనికి దృఢాసుడు అనే మొదలైన వాడు పుట్టారు. ఇక అతని వంశంలో గొప్పవాడు మాంధాత, మంచి వీరుడు ఆయన. మాంధాత చాలా వీరుడు, కానీ కొంచెం అహంకారం కూడా ఉండేది. ఈ మాంధాత ఒకనొకప్పుడు ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళాట. ఇంద్ర, ఈ కాకుత్స వంశంలో, ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో నా వంటి వీరుడు లేడు, చూసావా నా పరాక్రమం? నేను చూపించినట్టు చూపిస్తే అక్కడేముండ చెయ్యి. వాడు కొంచెం మంచి జబ్బ బలం గలవాడు. చూసావా జబ్బ, తింటావా నా దెబ్బ అన్నట్ట. అబ్బా నా వల్ల ఎక్కడవుతుందయ్యా, నీతో యుద్ధం చేయగలిగే మహావీరుడు ఇక్కడ లేడు, కానీ భూలోకంలో మధువనంలో ఓ మాంధాత మహారాజా నీతో పోరాడగలిగే ఒకడున్నాడన్నట్ట ఇంద్రుడు. ఇంద్రుడు చాలా తెలివైన పిండం కదా, మరి ఎక్కడ ఎవరితో యుద్ధం చేయాలో చేస్తాడు, చేయలేని చోట చేయడు. అనేసరికి మాంధాత, నాతో యుద్ధం చేసేవాడు భూలోకంలో ఎవరున్నారు అంటే యమునా నదీ తీరంలో మధువనం అనే వనం ఉంది కదా, ఆ మధువనంలో లవణాసురుడు అని ఒకడున్నాడు శివభక్తుడు, వాడైతే నీతో యుద్ధం చేసి బాగా నీకు దోశలు బొబ్బట్లు పెడతాడన్నట్ట. వెంటనే పాపం మన వెర్రివాడు మాంధాత గారు అక్కడికి వచ్చేసాడు. ఆ లవణాసురుడితో యుద్ధం చేసేట. ఏ యుద్ధానికి రారా లవణ అని. ఈ లవణాసురుడి గొప్పతనం గురించి పాపం మన మాంధాతకి తెలియదు. ఇంత ఇక్ష్వాకు వంశస్థుడు, ఇంత సూర్యవంశస్థుడు, కొంచెం బొట్లో పడిపోయాడు. లవణాసురుడు శివుణ్ణి మెప్పించాడు. మెప్పిస్తే శివుడు ప్రత్యక్షం, ఏం కావాలంటే నీ శూలం నాకు ఇచ్చేయి అన్నట్ట. నువ్వు బతికున్నంతకాలం నా శూలం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చచ్చాక నా దగ్గరకు వస్తుందని శివుడు శూలం ఇచ్చాడు. ఆ శూలం ఎవడి మీద వేస్తే వాడిని భస్మం చేయకుండా వెనక్కి రాదు, అది ఆ శూలం యొక్క గొప్పతనం, శివశూలం. ఆ శూలం వాడికి లవణాసురుడి దగ్గరకు ఉంది. లవణాసురుడు యుద్ధానికి వచ్చే ముందు ఆ శూలం తెస్తాడు, అవతల వాడిని జయించగలిగిన చేపు యుద్ధం చేస్తాడు, జయించలేను అనుకుంటే శూలం వేసేస్తాడు. మాంధాత ఆ లవణాసురుడితో ఘోర యుద్ధం చేసేస్తున్నట్ట. వెంటనే ఇది కాదని ఆ శూలం తీసి విసిరేసాడు వాడు. వెంటనే మాంధాత రథమంతా భస్మం అయిపోయింది. అప్పుడు మాంధాతకు అర్థమైంది ఇంద్రుడు ఎంత తెలివైన వాడు, ఇది శివుడి శూలం అని అర్థమయ్యి చచ్చేటప్పుడు అన్నట్ట, నా మీద నువ్వు నీ భుజబలంతో నెగ్గల శివుడిచ్చిన శూలం వేసి నన్ను కాల్చి చంపేస్తున్నావు, కాబట్టి నా వంశంలో పుట్టినటువంటి ఒకనొక చిన్నవాడు అందరిలోకి చిన్నవాడి చేతిలో నువ్వు చస్తావని చెప్పించి చచ్చిపోయాడు. ఆ చిన్నవాడే శత్రుఘ్నుడు. రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నుల్లో ఈ లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు తర్వాత చంపాడు. అలా శాపం పెట్టి మాడి మసైపోయాడు మాంధాత. ఆ అహంకారానికి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళిన కారణం చేత, అనవసరంగా తన భుజపర్వాన్ని బలాన్ని చూసి గర్వించిన కారణం చేత ఆ మహారాజు గారు మాంధాతలా బూడిదైపోయాడు. ఆ మాంధాతకి పురుకుత్సుడు, ధర్మకేతుడు, ముచుకుందుడు, శత్రుజిత్తు అని నలుగురు పుట్టారు. అందులో ముచుకుందుడు అనేవాడు మహావీరుడు, ఇంద్రుడికి మళ్ళీ సాయం చేశాడు. ఆయన దేవతలకి రాక్షసులకి యుద్ధంలో గొప్ప సాయం చేశాడు. ఆ సాయం కూడా సామాన్యమైన సాయం కాదు. 100 దివ్య సంవత్సరాలు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే మన ముచుకుందుడు దేవలోకానికి వెళ్ళి రాక్షసుల్ని ఓడించి దేవతలకి సాయం చేస్తే అప్పుడు ఇంద్రాది దేవతలు మెచ్చుకున్నారు. ఏం వరం కావాలని అడిగారట. మాకేం వరం కావాలి, నా పెళ్ళాం బిడ్డలు ఉన్న చోటికి పంపండి అన్నాడు ముచుకుందుడు. నీ పెళ్ళాం బిడ్డలు ఉన్న చోటికి పంపిద్దామంటే లాభం లేదయ్యా, ధరణి కాలము దాటగా అవశమే. ఈ భూలోకంలో కాలం ఎవడు దాటగలడు, యుగాలు మారిపోయాయి, కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగంలో అప్పుడే చిట్ట చివరికి వచ్చేస్తున్నాం, లవకుశులు అనేటటువంటి వాళ్ళిద్దరూ ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు మీ వంశంలో, కాబట్టి నీ వెళ్ళినా నీకు పెళ్ళాం బిడ్డలు ఎవరూ లేరు అన్నారట. అయ్యయ్యో, ఇంటికి వెళ్ళి మా పెళ్ళాం బిడ్డలు కలుసుకునే అవకాశం లేకపోతే కనీసం మోక్షం ఇవ్వండి అన్నట్ట. నీకు మోక్షం ఇచ్చే శక్తి మా దగ్గర ఉంటే మేమే మోక్షం పొందుదాం, మేము దేవతలు అమృతం ఇస్తాం, ఏవైనా చిన్న చిత్తక స్వర్గం లాంటి కోరికలు తీరుస్తాం తప్ప పెద్ద కోరికలు తీర్చలేమన్నారట. మోక్షం ఇవ్వలేరు, బోడి స్వర్గం నాకు వద్దు. స్వర్గం అంటే అంత అల్పం వాళ్ళ దృష్టిలో, ఎందుకంటే స్వర్గం అంటే అంటే పిచ్చిది అది. అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మోక్షం పొందాలి తప్ప భౌతికమైన చిన్న చిన్న కోరికలు తీర్చే స్వర్గాదులు వద్దు. పోనీ మా వాళ్ళ దగ్గర పంపలేరు, ఏమి ఇవ్వలేకపోతే ఇంకేముంది, నిద్ర తగలేయండి అన్నట్టే. నిద్ర అయితే చక్కగా ఇస్తాం, డే అండ్ నైట్ కంటిన్యూషన్గా శుభ్రంగా నువ్వు నిద్రపో, కొండగుహ చూసుకు పడుకో. అయితే ఎవడన్నా మూర్ఖుడు బలాత్కారంగా నిన్ను నిద్రలేపితే మాత్రం వాడు నీ కంటి నుంచి మంటలు వచ్చి బూడిదైపోతాడు వాడు అని వరం ఇచ్చారట ముచ్చుకుంద మహారాజు గారికి. ఆ వరం పుచ్చుకొని ముచ్చుకుందుడు భూలోకానికి వచ్చేసి హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేట్టాను పాపం. త్రేతాయుగంలో 3వ పాదంలోనూ ఎప్పుడో పడుకున్నాడు ఆయన. మళ్ళీ ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టేదాకా నిద్రపోతూనే ఉన్నాడు ఆ కొండగుహలో. మళ్ళా కృష్ణుడు వచ్చి ఆయన్ని పాపం మేల్కొలిపాడు. దాని వెనకత్ర కూడా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టి మధురా నగరానికి వచ్చి కంసుణ్ణి చంపేశాడు. కంసుణ్ణి చంపేసిన తర్వాత ఈ అస్థి ప్రాస్థి అని కంసుడికి ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. ఈ అస్థి ప్రాస్థి జరాసంధుడి కూతుళ్ళు. వీళ్ళు పరిగెత్తుకుంటూ జరాసంధుడి దగ్గరికి వెళ్ళారు. నాన్న నాన్న అన్నారట. ఇదేమిటమ్మా, తెల్ల చీరలు కట్టుకున్నారు, బొట్టు లేకుండా వచ్చారు, నగల నాణ్యాలు విడిచిపెట్టారు, ఏమైందేంటి, మీ ఆయన ఏమన్నా ప్యాకెట్లు అన్నీ ఓడిపోయాడా అని. లేదు నాన్న, అంత దుర్మార్గుడు కాదు మా ఆయన, అసలు జరిగింది చెబుతున్నా విను. కృష్ణుడు బలరాముడు అని యాదవ వంశంలో ఇద్దరు పుట్టారు, దొంపతించేశారు. వాండ్రున్ వీండ్రును రాజులే ఎన్నుచు గర్వ ప్రౌఢితో యాదవుల్ వేండ్రం పైన బలంబుతో మధురకు వే వచ్చి నిష్కారణం వాండ్రున్ బిడ్డలు బంధులున్ భగవ కంసాది క్షమానాథులన్ తండ్రి చంపిరి కృష్ణు చేత ఇటు వైధవ్యంబు వచ్చుమి వాళ్ళు వీళ్ళు రాజులా, మేమే నిజమైన రాజులం అంటూ అహంకారంతో యాదవులు శ్రీకృష్ణుడు బలరాముడు అనే వాళ్ళ నాయకత్వంలో అనేకులు వచ్చి మా కంసుడి మీద పడి మధురానగరం మీద దాడి చేసి అన్యాయంగా కంసుడిని చంపేశారు తండ్రి, కంసుడు చచ్చిపోయాడు, మీ అల్లుడు పోయాడు, కృష్ణుడి వల్ల మాకు వైధవ్యం వచ్చింది అని ఏడ్చి, మీ అల్లుణ్ణి చంపిన ఆ కృష్ణుడి మీద బలరాముడి మీద పగ తీర్చుకోకపోతే మేము చెంబు నీళ్ళల్లో దూకి చచ్చిపోతాం, రత్నాచల్ ఎక్స్ప్రెస్ కింద తరగా పెట్టి చచ్చిపోతాం అన్నారటువంటి ఆయన. చచ్చకండి చచ్చకండి, నేను వచ్చి మిమ్మల్ని ప్రతీకారం చేస్తాను. ఏమేమిటి, కంసుణ్ణి యుద్ధంలో కృష్ణుడు బలరాముడు చంపారు, గొల్లవాళ్ళు ఇంత బలవంతులయ్యారు, ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళ దుంపదించేస్తానంటూ 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని జరాసంధుడు మధురా నగరాన్ని చుట్టుముట్టాడు. మధురా నగరాన్ని చుట్టుముట్టగానే కృష్ణుడు ఏం చేశట, అన్నయ్య యుద్ధానికి ఎడదాం, జరాసంధుడిని మాత్రం చంపద్దు, వాడితో పని ఉందన్నట్ట. ఆకాశం నుంచి గొప్ప రథాలు దిగే వాళ్ళ కోసం 4 గుర్రాలు, సైప్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని 4 గుర్రములు, శారంగం అనే కోదండం, సుదర్శన చక్రం, పాంచజంజమనే శంఖం, కౌమోదకి గద ఇత్యాది వాటితో కలిగినటువంటి ఒక అద్భుతమైన గరుడధ్వజం, గరుత్మంతుడు జెండా మీద రెపరెపలాడతాడు అటువంటి రథం వచ్చింది, దాన్ని కృష్ణుడు తీసుకున్నాడు. జెండా మీద తాడి చెట్టు ఉంది, తాళధ్వజం అంటారు, అలాంటి తాళధ్వజం కలిగిన మరొక రథాన్ని, అందులో నాగలి రోకలి ఉంటాయి, ఆ ధ్వజంతో ఉన్నటువంటి రథాన్నేమో బలరాముడు తీసుకున్నాడు. ఈ రెండూ తీసుకుని వాళ్ళు యాదవ సైన్యంతో బలరాముడు ఈ కృష్ణుడు జరాసంధుడితో యుద్ధం చేసి జరాసంధుడి సైన్యం 23 అక్షౌహిణీల సైన్యం చంపేశారు. దిష్టిబొమ్మలా జరాసంధుడు మిగిలాడు యుద్ధంలో. అమాంతంగా బలరాముడు వాడి మీదకి దూకి వాడు జుట్టు పుచ్చుకుని ఒక్క గుద్దు గుద్ది చంపబోతూ ఉంటే కృష్ణుడు చక్కుని చేయి పట్టేశాట, వద్దొద్దు, ఈ మూర్ఖుడిని చంపడం వల్ల లాభం లేదు, వీడిని వదిలేస్తే మళ్ళీ సైన్యం తెస్తాడు, మనం సైన్యాన్ని చంపేద్దాం, మళ్ళీ వీడిని వదిలేద్దాం, ఎప్పటికప్పుడు సైన్యాన్ని చంపేయడం, వీడిని వదలడం, అప్పుడు భూమి బరువు తగ్గుతుంది అన్నట్ట. అనగానే బలరాముడు వాడిని వదిలేశాడు. ఆ విధంగా వాడు మళ్ళీ సిగ్గుపడి, కృష్ణుడి వల్ల బలరాముడి వల్ల నాకు అవమానం వచ్చింది, నా సైన్యం అంతా చచ్చిపోయారు, నేను ఓడిపోయాను బలరాముడి చేతిలోనని బాధపడి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంతకాలం టైం తీసుకుని 23 అక్షౌహిణీల సైన్యం పోగేసుకొచ్చాడు. మళ్ళీ వీళ్ళ సైన్యాన్ని చంపేశారు, వాడిని వదిలేశారు. పేకట్రాయుడును వీడు ఒకటే. ఈ పేకట్రాయుడు ఒక ఆయన ఉన్నాడు నాకు స్నేహితుడు, దిక్కుమాలాడు, ఎప్పటికప్పుడు డబ్బు ఇంట్లోంచి పోగేసుకెళ్ళడం, మొత్తం క్షవరం చేసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోగేయడం, మళ్ళీ క్షవరం చేయడం, ఈ వెర్రి విధవలు, అలాంటి వాడే మనవాడు, సైన్యం అంతా నాశనం చేసుకున్నాడు. అలా 17 సార్లు కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు జరాసంధుడు. 17 మార్లు కృష్ణుడి చేతిలో ఓడిపోయి వెళ్ళిపోయాడు. చవటలు కొంతమంది ఉంటారు, భాగవతం, ఈ మత్స్యపురాణం, పురాణాలు చదవని వాళ్ళు ఇలా అన్నారని మీరేం బాధపడకండి. వాళ్ళు అన్నారు, 17 మార్లు కృష్ణుడు బలరాముడును జరాసంధుడి చేతిలో ఓడిపోయాట అని చెబుతూ ఉంటారు. అది పొరపాటు అన్నట్టు, పురాణాలు చదవడం అవగాహన ఉండాలి, అందుకే పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడితే దాన్ని ప్రజలు ప్రమాణంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది, కాబట్టి సరిగ్గా చదవాలి. 17 మార్లు వాడే ఓడిపోయాడు, 18వ మారు మాత్రం కావాలని బలరామకృష్ణులు ఓడిపోయినట్టు నటించారు. దానికి గల కారణం ఒకటి ఉన్నది, వాడు 18వ మారు సైన్యం పోగేయడానికి కొంత టైం పట్టింది, మరి వెంటనే దొరకద్దో, ఆ సైన్యం పోగేసేసరికి ఆలస్యం అయ్యే లోపు నారద మహర్షి టేం టేం అని వీణ వాయించుకుంటూ నారదుడు అరబ్ కంట్రీస్కి వెళ్ళాడు, దుబాయ్ వెళ్ళాడు. ఆయనకు వెళ్ళడానికి ఏం ఫ్లైట్ టిక్కెట్లు అక్కర్లేదు, ఏం బెంగలేదు, ఓడల మీద హాయిగా మహాత్ముడు నారాయణ నామస్మరణం చేసి ఎక్కడైనా ప్రత్యక్షం అవ్వగలుగుతాడు. అక్కడ ఆ తురక దేశాలని, యవన దేశాలని పరిపాలిస్తున్నటువంటి వాడు ఉన్నాడు, వాడి పేరు కాలయవనుడు. ఆ కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు. యవనుడు హలో గుడ్ మార్నింగ్ అన్నట్ట. అది కాదు, ఒంటి చేతి నమస్కారాలు పక్కనెట్టిన ఆయన యవనా మహానుభావుడు, ఆయనకేం నమస్కారాలు అయిన ఒకటి ఇంకోటైనా, ఎవడికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. అందుకని యవనా నీవు సమస్త భూపతుల బాహా గర్వ గర్వం పవనుండ ప్రములను హరించు పగిదిన్ పంజించియున్ ఏల యాదవులన్ గల్వవు వారికి వెర్రచియో దైన్యంబును బొందియో. ఓ యవనా, నీవు సమస్త మహారాజుల్ని జయించావు, భూలోకంలో నీ పరాక్రమానికి ఓడిపోని వాడు ఎవడూ లేడు, అయినా యాదవులు మా జోలికి వెళ్ళవు, పెద్ద గాలి రాగానే మేఘాలు తొలగినట్టు నీవు వస్తే శత్రువులు పారిపోతారట. మరి యాదవుల జోలికి వెళ్లకుండా వాళ్ళని ఓడించక వాళ్ళంటే భయపడి దాక్కుంటున్నావు, వాళ్ళంటే భయమా, తెలియక బలం తగ్గిందా, ఏమిటి? ఈ మధ్యన యాదవ వంశంలో కృష్ణుడు అని ఒక ఆయన పుట్టాడు. నీ మిత్రుడు జరాసంధుణ్ణి 17 చావగొట్టి చెవులు మూసి పారద్రోలాడు. ఇంకో మిత్రుడైన కంసుణ్ణి లేపేశాడు పైకి ఏకంగా, వాడిని సర్వనాశనం చేశాడు. అలా కంసుణ్ణి చంపి ఆ కంసుని మామగారు జరాసంధుణ్ణి కూడా ఓడించిన మహావీరాది వీరుడైన బలరాముణ్ణి కృష్ణుణ్ణి నీవు పట్టించుకోవడం లేదు, కారణమేమి, నీవు వారంటే భయపడుతున్నావా అన్నట్ట. ఆశ్చర్యపోయాడు, వణికిపోయాడు కాలయవనుడు. ఏమి, కంసుడు చచ్చిపోయాడా? ఎక్కడా నాకు ఫ్లాష్ న్యూస్లు ఎవరు చూపించలేదే, నా గూఢచారులు ఎంత నిర్వీర్యులైపోయారా? జరాసంధుడు 17 ఒక మామూలు బాలకులకి, యాదవ బాలకుల చేతిలో ఓడిపోయాడా అన్నన్నన్నా, నారదా ఏమి, నువ్వు చెప్పిన నరుడు ఏమాత్రం ఉంటాడు, వాడు బలం ఏమిటి, వాడి గురించి ఆశ్చర్యంగా ఉంది, నువ్వు చెప్పినట్టుగా కంసుడు బలరాముడు కూడా వాడి చేతిలో దెబ్బలు తిన్నారంటే వాడు సామాన్యుడు అయ్యి ఉంటాడు సుమా, చెప్పు ఒకసారి వాడి గురించి అన్నట్ట. ఏం చెప్పమంటావు అయ్యా, వాళ్ళ గురించి చెప్పడం నా వల్ల అవుతుందా? మళ్ళీ ఇక్కడ నారదుడు ఇంత రెచ్చగొట్టి వారి గురించి చెప్పడం సామాన్యమా? అందులో ఆ కృష్ణుడు అనేవాడు ఉన్నాడు అబ్బబ్బబ్బా అని. శత్రువుల దగ్గర కూడా తన భగవంతుడు పొగడగలిగే ధైర్యం నారదుడికి ఉంది. ఆ చమత్కారంగా పొగుడు తడిపి దొరక్కుండా ఎవరికి. నీల జీమూత సన్నిభ శరీరము వాడు తామర సాభ నేత్రముల వాడు పునేందు బింబంబు బోలెడి మోమువాడు ఉన్నత దీర్ఘ బాహువుల వాడు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటుడున్నత దీర్ఘ బాహువుల వాడు శ్రీకర పీత కౌశేయ చలము వాడు మకర కుండల దీప్తి మలయువాడు రాజా ఇంతింత వాడనరానివాడు మెరసి ఏ వేళలదైనా మెలగువాడు తెలిసి ఏ దిక్కులదైనా తిరుగువాడు పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఆయన నల్లగా మేఘంలో ఉంటాడు, చెవులకు మకరకుండలాలు పెట్టుకుంటాడు, అత్యద్భుతమైన కిరీటం మీద నెమలి పింఛం ధరించాడు ఆయన, పొడవుగా మోకాళ్ళ మీదకి వెళ్ళాడుతాడు, చేతులు ఆజాను దీర్ఘబాగుడు అన్నమాట, రకరకాల పతకాలతో ఉంటాడు, పసుపచ్చని వస్త్రం ధరిస్తాడు, నడుము ఉందా లేదా అనిపిస్తూ ఉంటుంది, పూర్ణచంద్రబింబంలో ఉంటుంది ఆ ముఖం, తామరపు రేకుల్లో ఉంటాయి ఆ కళ్ళు, సొగసైన వాడు, ఒయ్యారం కలిగిన వాడు. ఎంతెందుకు మహారాజా ఆయన గురించి చెప్పడం, ఇంత అంత అని చెప్పలేం, ఏ దిక్కులో అయినా తిరుగుతాడు, ఎప్పుడైనా ఏ వేళల్లో ఎక్కడైనా వెళ్ళగలిగిన వాడు. ఆయన్ని పట్టుకోవడం అంత తేలిక కాదు, చమత్కారం తెలియాలి, ఆయన పట్టుకోవడానికి స్కిల్ కావాలి, నైపుణ్యం ఉంటే కానీ దొరకడు, అంటే ఆయన పట్టుకోవాలంటే భక్తి తప్ప ఇంకేది దొరకదు అన్నాడు. ఆ తరువాయి భాగం రేపు చెప్పుకుంటాం యథాప్రకారం.